నిజానికి త్రిపురాసుర సంహారం అనేటువంటిది చాలా భావించవలసిన గొప్ప విషయం. వాళ్ళు ముగ్గురు రాక్షసులు బహువిధ పురాణాల్లో బహు ప్రకారములుగా చెప్పబడ్డప్పటికీ కూడా చిన్న చిన్న భేదాలున్న ప్రధాన కథను మనం చెప్పుకుంటే, ముగ్గురు రాక్షసులు కూడా తారకాసురుని పుత్రులని, తారకాసురుడు సుబ్రహ్మణ్యుడి చేతి సంహరింపబడితే వాళ్ళ పుత్రులు ముగ్గురు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలైన ముగ్గురు ఉన్నారు. వారు బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మవరం వల్ల మయ చక్రవర్తి ద్వారా మూడు నగరాలను నిర్మించుకున్నారు. వాళ్ళు ఒకటి ఇనప నగరం, ఒకటి బంగారు నగరం, ఒకటి వెండి నగరం. ఈ మూడింటిని నిర్మించుకుని ఆ మహానగరాలు చాలా ఫుల్లీ ఎక్విప్డ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి మహామహానగరాలవి. ఆ నగరాల్లో విహరిస్తూ గర్వంగా తిరుగుతూ ఆ నగరాల్లో చాలా ధర్మంగా ఉండేవారు మళ్ళీ, ఎందుకంటే ధర్మబలం లేకపోతే ఎవరైనా క్షీణించిపోతారు. అందుకే రాక్షసులు సైతం వాళ్ళ రాజ్యాలకు వాళ్ళు ధర్మంగానే చూసుకునేవారు. అందుకే ఇతర దేశాలను కబళించాలని ప్రయత్నించే అగ్రరాజ్యాలు కూడా వాళ్ళ రాజ్యాన్ని క్షేమంగా చూసుకుంటూ ఇతరుల మీద ఆక్రమిస్తాయి, కానీ తన స్వార్థం కోసం తన రాజ్యాన్నే తగలబెట్టడానికి సిద్ధపడే దౌర్భాగ్యం దౌర్జన్యం మనకి ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది. అంటే రాక్షసుడు కూడా లేవని మన అంటే బుద్ధుడు, అదే ప్రారంభవశాత్తు. ఈవెన్ త్రిపురాసురుడికి, హిరణ్యకశిపుడికి, రావణాసురుడికి కూడా ఇలాంటి బుద్ధులు పుట్టలే. అందుకే పాపం రాక్షసులతో కూడా పోల్చి వాళ్ళని అవమానించలేని స్థితిలో ఉన్నాం మనం. సరే, అది విషయాంతరం కాదు. ప్రతి కథలోంచి ఈ సమాజానికి కావలసిన పాఠం నేర్చుకోవాలి. వాటిని పురాణ కథలను పక్కన తోసేయడం వల్లే భారతదేశం తన సహజమైనటువంటి ఆత్మశక్తిని క్షీణింపజేసుకుంటుంది. సరే, మొత్తానికి ఈ విధంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు ఈ మూడు పట్టణాలతో విజృంభిస్తూ అక్కడ ధర్మంగానే ఉండేవట. కావలసిన సంపద ఉంది, అన్ని ఉన్నాయి సంపదలు. ఇవన్నీ వచ్చే వరకు ప్రతివాడు ఒళ్ళు జాగ్రత్తగానే పెట్టుకుంటాడు. కానీ అవి వచ్చిన తర్వాత మదం వస్తుందన్నారు కదా, మదం రాగానే క్రమక్రమంగా వచ్చేది ఏమిటి అంటే ఈశ్వర అవజ్ఞ అనేది ఏర్పడుతుంది. అంటే భగవంతుడి పట్ల అవమాన దృష్టి ఏర్పడడం, క్రమక్రమంగా తంతా తమదే అనుకోవడం. దీనివల్ల క్రమంగా అలసత్వం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. బద్ధకం పెరగడం వల్ల మూడు ప్రవేశిస్తాయిట. అవి కలిపురుషుడు మూడు రూపాలతో వస్తాడు ప్రతి చోటకి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ఆయన రావడానికి చాలా కష్టపడేవాడు, ఇప్పుడు ఆయన లేని చోటు వెతకడం కష్టం. అవి ఏమిటంటే లోభము క్రోధము కలహము అని మూడు రూపములతో వస్తాయి. అప్పుడు వచ్చేటప్పటికి ప్రతి జీవికి లోభం. ఈ లోభం దేనివల్ల పుడతాయి? కామక్రోధాలే ప్రధాన శత్రువులు. ఈ కామక్రోధాల్లో కామం నుంచి పుట్టే వికారములు మోహము లోభము, క్రోధం నుంచి పుట్టే వికారాలు మదము మాత్సర్యము. వీటిని కలిపి ఆరు అన్నాం మనం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. కానీ నిజానికి రెండు జంటల నుంచి పుట్టినవి మిగిలిన నాలుగు కూడా. అందుకే కామయేష క్రోధ ఏష రజోగుణ సమద్భవ అని చెప్పారు. అందుకు ఈ రెండింటి వల్ల వచ్చే వికారాలు ఇవన్నీ, ముందు ఒక లోభం ఏర్పడి క్రోధం ఏర్పడి కలహం, ఒకడంటే ఒకడికి పడదు, ఒకడినొకడు కొట్టుకోవడం, ఒకడినొకడు హింసించుకోవడం. అబ్బా, ప్రజెంట్ సీన్ని ఎంత చెప్తున్నా, దశలో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయగా వాళ్ళు ఒక వరం కోరుకున్నారు. అదేమిటి అంటే, ఎవరికైనా మృత్యువు తప్పదు నిజమే, కానీ మా నగరాలు మూడు ఒక్క లైన్లోకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఎక్కడా లేని రథమెక్కి ఒక్క బాణంతో దెబ్బ కొడితే అప్పుడు మేము చావాలి, అంతవరకు చావకూడదన్నారు. ఇది ఎప్పుడు ఇంత కాంబినేషన్ రావడం ఎప్పుడూ సాధ్యం కాదు కనుక ఎప్పుడూ బతికిపోతామని ప్రతి రాక్షసుడు ఇదే తెలివితేటలు. వీటినే రాక్షసు తెలివితేటలు అంటారు. ఇంకా చెప్పాలంటే చావు తప్పించుకునే చావు తెలివితేటలు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా తప్పదండి, ఇవన్నీ మనకి పాఠాలు. నువ్వు ఎంత నాలెడ్జ్ ఉపయోగించి మృత్యువుకు దూరం అవుదామని ప్రయత్నించినా మృత్యువు కబళించక తప్పదు. మృత్యు అంటే ఏమిటో నీకు తెలిసే వరకు ఈ మూడు పట్టణాలు శాశ్వతంగా ఉండిపోవాలి అనే తాపత్రయపడడం అంత అజ్ఞానం మనకు లేదు. దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే అహంకారమే త్రిపురాసురుడు. కానీ మూడు పట్టణాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. మూడు పట్టణాల్లో ఉన్న ఈశ్వరత్వమే శాశ్వతం. అది తెలుసుకోక మూడు పట్టణాలే శాశ్వతం అనుకుని, దీనిలో అనుభవించే భోగాలే శాశ్వతం అనుకుని, ఇది ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం. ఇప్పుడు అర్థమైందా త్రిపురాసురులు ఎక్కడున్నారో? ప్రతి వాడిలో భద్రంగా ఇప్పటికీ ఉన్నారని అర్థం. ప్రతి వారికి మూడు పట్టణాలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. వీటిలోనే మనం ఈ స్థూల సూక్ష్మ కారణాలతోనే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మరో మూడు పట్టణాలు నిర్మించుకుంటున్నాం. వీటితో కాలక్షేపం చేస్తూ ఇవే నిజమనుకుని ఇవే ఎప్పుడు ఉండిపోవాలనుకుంటున్నాం. వీటి ఏ ప్రమాదం రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఈ మూడు పట్టణాలకి పోయే లక్షణం ఉందయ్యా, పోక తప్పదు. కానీ మరి చైతన్యంగా ఉన్నాయే అంటే ఆ ఈశ్వర చైతన్యం ఉన్నంత కాలమే ఈ మూడు పట్టణాలకి సుందరత్వం. అందుకు నీలో ప్రసరిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని నువ్వు గుర్తించక అదంతా నీ నిర్వాకమే అనుకుని అహంకరించడమే నీ మూడు పట్టణాల్లో వ్యాపించిన త్రిపురాసురుడు. వాళ్ళు మూడు, ఆ మూడు పట్టణాలే బంగారు వెండి ఇనుము అన్నారు. ఏమిటండి ఇది బంగారు వెండి ఇనుము? అవేమిటో కాదు, ఆ వెండి సత్వగుణం, ఆ బంగారం రజోగుణం, ఆ ఇనుము తమో గుణం. సత్వరజస్తమో గుణాలు ఆ సంకేతాలు కూడా చూడండి. అందుకు సత్వరజస్తమో గుణాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు వీటితో బాధపడుతున్నామే మనం. కానీ వీటి మూడింటిలో కూడా నిరంతరం ఉండే ఆ చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నామే. అది తెలుసుకుంటే అహంకారం పోయిందే, అదే త్రిపురాసుర సంహారం అంటే. అసురత్వమే, అహంకారమే అసురత్వం, పరిమిత జ్ఞానమే అసురత్వం. అసురత్వం పోయింది ఎప్పుడు ఈశ్వరత్వం తెలుస్తుంది, ఆ ఈశ్వరత్వమే సుందరము అని తెలుస్తుంది. అదే త్రిపుర రహస్యం, అదే త్రిపుర సుందరీతత్వం, అదే త్రిపురాసుర సంహార లీల. మొత్తం అంతటికి రహస్యం, విజ్ఞానం, వివేకం అంతా ఇందులో ఉంది. అంతేకాకుండా మనకు ఉపనిషత్తులు బృహదారణ్యకోపనిషత్, ఛాందోగ్యోపనిషత్తు మొదలైన వాటిలో మూడు త్రిపురాసురుల్ని చెప్పారు. ప్రతి వాళ్ళలో ఉంటాయట, ఇదొక కాన్సెప్ట్. అదేమిటి అంటే అవిద్య, కామ, కర్మ అని మూడు చెప్పారు. అవిద్య అంటే అజ్ఞానం, అది అసలైనటువంటి ముడిసరుకు అవిద్య. దాని తర్వాత వచ్చేది కామము, కోరిక. దాని తర్వాత వచ్చేది కర్మ. ఈ మూడే అసురులు అన్నారు. ఈ మూడు పోవాలంటే ఈ మూడుకి త్రిపుట్టు మూడు ఒక్క దగ్గరికి తీసుకురావాల్సిన లక్షణం, అది త్రిపురాసుర సంహార జ్ఞానం. మూడింటిని ఒకటి చేయడమే త్రిపుటీ ఏకత్వం అనే ఒక జ్ఞానం అన్నది. త్రిపుటీ ఏకత్వమే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూప, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఈ మూడింటిని ఒక్కటి చేయడమే, మూడు పట్టణాలు ఒక్క సమయంలో ఒకే లైన్లో ఉండడం అంటే ఇది విశేషం. ఎన్ని కాన్సెప్ట్లు చూడండి, మూడు కలిసిపోవాలి అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడే పరమాత్మ, ధ్యానం అనే వస్తువు, మూడు మమైకమైపోవడమే మూడు పట్టణాలను ఒక్కటి చేయగలం. అప్పుడు నీలో ఉన్న అహంకారం మొత్తం దగ్ధమైపోతుంది, అప్పుడు నువ్వు అందుకోగలవు. అందుకు మూడు పట్టణాలు ఒక్క వరుసలో ఉండడం అనేది. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఒక్క వరుసలోకి రావడం కూడా పుష్యమీ యోగం అని ఒక యోగం ఉంటుంది, ఆ యోగం వచ్చినప్పుడు మాత్రమే ఈ మూడు ఒక దగ్గరికి వస్తాయట. అది కూడా కండిషన్ పెట్టారు. అంటే పుష్యమీ నక్షత్ర యోగం అది, ఆ యోగంలో ఈ మూడు సృష్టింపబడి క్రమంగా విడివిడిగా తిరుగుతున్నాయి. మళ్ళీ ఆ యోగం వచ్చేటప్పటికీ మేము మూడు ఒక్క లైన్లోకి వస్తే ఈశ్వరుడు మాత్రమే ఒక్క బాణంతో ఎక్కడా లేని రథం మీద వస్తే అప్పుడు మేము సమర్పింపబడతాం. ఇది హైలీ ఇంపాసిబుల్ అనుకున్నారు వాళ్ళు. కానీ అది అప్పటికప్పుడు ఇంపాసిబుల్ కాక అయినా కాలం మీద పాసిబులే పరమేశ్వరుడికి. ఆయన అనుకుంటే ఏది పాసిబుల్ కాదండి. అందుకోసం పరమేశ్వరుడు ఇప్పుడు బయలుదేరేట. ఆ బయలుదేరినప్పుడు ఇంత సరంజామ, భూమి రథం, బ్రహ్మ సారథి, ఇదంతా ఏమిటి అంటే మొత్తం విశ్వాన్ని ఒక రథంగా చూపించే ఒక అద్భుతమైన తత్వదర్శనం ఇది. విశ్వం ఒక రథం, విశ్వం అనేది ఒక రథం. రథం అంటే అర్థం ఏమిటి? రథంలో ఒకదానికొకటి అంతర్గత సంబంధం ఉన్నది. చక్రానికి రథానికి, అందులో ప్రతి శీలకి, దాని పైన కట్టిన గోపురానికి, దాని పైన వేలాడే జెండాకి, అన్నిటికీ లింక్ ఉంది. దానిలో బిగించిన ప్రతి నట్టుకి లింక్ ఉంది. ఏది తెగినా రథం నిలవదు. అందుకే విశ్వాన్నంతటిని ఒక్కటిగా దర్శించే ఒక అద్భుత దర్శనం ఇందులో చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ నిజానికి శివపురాణంలో వర్ణించిన విధానం కానీ మత్స్యపురాణంలో వర్ణించిన విధానం కానీ చూస్తే భూమిని రథమని చెప్పి అటు ఇటు సూర్యచంద్రుడు అనేవి చక్రాలు అంటే అర్థం ఏమిటి? ఈ భూమి దేన్ని అనుసరించి తిరుగుతుంది? కాలాన్ని అనుసరించి తిరుగుతుంది కదా. కాలం దేని ఎంత ఆధారం చేసుకుంది? పగలు రాత్రి అనేదాన్ని ఆధారం చేసుకుని కాలం చెప్తున్నాం. ఏది? భూమికి సంబంధించిన కాలం. నేను చెప్తున్నది భూమికి సంబంధించిన కాలాన్ని దేన్ని ఆధారం చేసి చెప్తున్నాను? పగలు రాత్రిని ఆధారం చేసుకున్నాం. పగలు రాత్రి దేని వల్ల వస్తున్నాయి? సూర్యచంద్రుల వల్లే కదా. కనుక ఈ పగలు రాత్రి అనేటువంటి కాలం బట్టి కదులుతున్న భూమి, ఎంత అద్భుతమైన దర్శనం చూడండి. ఎంత గొప్ప ఫిలాసఫీ, సైంటిఫిక్ ఫిలాసఫీ ఇందులో దాగి ఉంది. దీన్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం భూమి యందు ఉన్నాం గనక మనం ఇక్కడ భూమిని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని నడిపేవాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆయన ఎవరు? ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి సృష్టికర్తృత్వ శక్తే బ్రహ్మ. అంతేగాని ఆయన వేరు, ఈయన వేరు కాదు. విశ్వమంతా ఆయన యొక్క శరీరమే. ఈ పృథ్వీ గాని, ఆ సూర్యుడు గాని, ఆ చంద్రుడు గాని, ఈ బ్రహ్మ గాని, ఆ ఎదురుగా ఉన్నవి నాలుగు వేదాలు. ఈ నాలుగు వేదాలకి ఆయన పట్టి నడిపేటప్పుడు చేతిలో కొరడా ఏదయ్యా అంటే ఓంకారంట. ఇంత గొప్ప విశేషం చూడండి. అంటే వేదం ప్రేరేపించబడుతుంది ఓంకారం చేత, ప్రతి వేద మంత్రము ప్రణవం చేత ప్రేరేపించబడుతుంది. అందుకే ఆ ప్రణవాన్ని పట్టుకున్నాడు. దీని అర్థం ఏమిటంటే భూమి ఎప్పుడు వేద ధర్మం ప్రకారమే నడవాలి, అప్పుడే సిద్ధి అనేది ఉంటుంది అది చెప్పడం. అందుకే వేద ధర్మాన్ని అనుసరించి వెళ్లాలనేది. అందుకే భూమికి వేదపు గుర్రములు నాలుగు పూంచబడి ఉన్నాయి, అది విశేషం. అలా ఉంటే ఆయన చేతిలో ఉన్నది ఏంటి అంటే మేరు పర్వతం, కదలనటువంటి విల్లది, అంటే స్థిరమైన లక్ష్యం, స్థిరత్వం అనేటువంటిది ఎవడుకుంటుందో వాడు మాత్రమే సాధనలో సిద్ధిని పొందగలడు. ఆ స్థిరత్వమే కొండతో పోల్చలేదు, కొండ అంటే కదలనది. అందుకే అగహ అని వేశాడు ఇక్కడ అగేంద్రో. అగము అంటే కదలినది, గా అంటే కదిలేదు, గచ్చతి ఇది గా. అగహ అంటే కదలిక లేనిది, అచలత్వం, స్థానుత్వం, స్థిరత్వం ఉన్నవాడే సిద్ధి పొందగలడు. స్థిరత్వం లేనప్పుడు సిద్ధి లేదు. అందుకే ఇక్కడ మహాజ్ఞానం కావాలి అంటే ఆ స్థిరత్వం అనేది కావాలి. ఆ స్థిరత్వం చూపించాడు అంటే విష్ణు బాణం సంధానింపబడుతుందిట. ఈ విష్ణు బాణానికి మూడు చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి. విష్ణువు, చంద్రుడు, అగ్ని మూడు కలిసి తయారైందిట ఆ బాణం. దానికి ఒక కొసలో చంద్రుడు ఉన్నాడు, ఇటు కొసలో అంటే నారికి తగిలిన కొసలో చంద్రుడు, మధ్యనంతా విష్ణుతత్వం, దాని కొసలో అగ్ని, ఆ కొనలో అగ్ని కూర్చున్నట్ట. అది ప్రయోగించాడు ఆయన. ఈ మొత్తంలో చూస్తే మనకు అది ఆ ఓ మా అనే శక్తి, ఓంకారం, ప్రణవస్వరూపుడైన వాడు నారాయణుడు. ఆ ప్రణవ జ్ఞానం ఇస్తున్నాడు పరమేశ్వరుడు గురువుగా, ఆయన ఇస్తున్నాడు. ఇది సంకేతం. అంటే ప్రణవానుసంధానంతో నువ్వు యోగ సాధన చేస్తే నీ త్రిపురముల్లో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని నువ్వు దర్శించగలవు. లేనంతకాలం అది నేనే అనే అహంకారంతోనే జన్మ మరణ పరంపరల్లో తిరుగుతూ ఉంటావు. ఇది ఇందులో ఉన్నటువంటి సంకేతం. విష్ణు బాణాన్ని అనుసంధానించాడు. ఆ విష్ణువు విశ్వవ్యాపకమైన తత్వం విష్ణువు. అందుకే విష్ణు బాణాన సంధానంతోనే మనకు త్రిపురాసుర సంహారం జరుగుతుంది. ఎందుకంటే తగలబెట్టింది ఏమిటి, బాణం కదా తగలబెట్టింది, అంటే విష్ణువే వచ్చి తగలబెట్టాడు అనమాట. దీని అర్థం ఏమిటి అంటే విష్ణు అంటే ఏమిటి, వ్యాపించువాడు అని అర్థం. విష్ణు బాణము అంటే విశ్వమంతా ఈశ్వరమయము అనే జ్ఞానమే విష్ణుత్వము, అదే విష్ణు జ్ఞానము, అదే విష్ణు బాణము. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. అంటే నేనే ఈ విశ్వమంతా వ్యాపించున్నానని తెలుసుకోరా అని తెలుసుకున్నావు, ఇప్పుడు ఈ మూడు పట్టణాల్లో నేనే వ్యాపించిన అహంకారం నీ తగలబడుతుంది. అప్పుడు విశ్వవ్యాపకమైనటువంటి నా ఈశ్వరత్వాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, అదే సిద్ధి. అందుకు విశ్వవ్యాపకమైన బ్రహ్మ జ్ఞానమే విష్ణు బాణానుసంధానం. అందుకే అన్నిటికీ లక్ష్యం ఏమిటి అంటే ఉపనిషత్తు మొదటి మంత్రంలోనే చెప్పింది, ఈశావాస్యమిదం సర్వం, సర్వ జగత్తు ఈశ్వరునిచే వ్యాపించబడింది. ఆ వ్యాపించబడినది అనేది విష్ణు అనే ఒక్క శబ్దంతో చెప్పబడుతుంది. ఆ విష్ణు జ్ఞానం ఈశ్వరుడే ఇస్తున్నాడు. ఆ ఇచ్చేటప్పుడు సాధారణంగా ధనస్సు నుంచి బాణం సంధించేటప్పుడు ఎలా పట్టుకుంటారు, కొంచెం ఐడియా ఉంటే చూడండి. ధనస్సుకి బాణం అనుసంధానించేటప్పుడు సరిగ్గా బాణం ఏ ప్లేస్లో వస్తుంది ప్రయోగించేవాడికి, హృదయ స్థానంలో ఉంటుంది. ఆ హృదయం నుంచి ప్రయోగిస్తున్నాడు. ఈ హృదయం ఎవరు, శివస్య హృదయం విష్ణువు, శివుని యొక్క హృదయం విష్ణువు. ఆ విష్ణు జ్ఞానం అంటే తనదైనటువంటి జ్ఞానం. అందుకే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఇదే శివాయ విష్ణు రూపాయ. ఈ జ్ఞానం తెలియాలయ్యా, విశ్వమంతా వ్యాపించినది ఆ శివుడే అని తెలియాలి. ఆ విశ్వమంతా శివమునకై శివుడే వ్యాపించాడు. అందుకే విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో అప్పుడు త్రిపురాసురులు సంహరింపబడతారు. వాళ్ళిద్దరి మధ్య భేదం చేసేవాళ్ళు మహా త్రిపురాసురులు కన్నా భయంకరం. ఇది విశేషం. అందుకే ఈ మూడు ఒక్క దగ్గరికి రావాలి, త్రిపుటి ఏకత్వం. ఆ త్రిపుటి ఏకత్వం ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మూడు పుష్యయోగంలోనే వస్తాయిట, అది విశేషం. పుష్యమీ నక్షత్ర యోగం, ఇందులో జ్యోతిష్ సంకేతం కనిపిస్తోంది మీకు. సరే సంకేతాలన్నీ పక్కన పెడతాం. పుష్యయోగం అంటే ఏమిటి, పుష్యమీ నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. పుష్యమీ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. బృహస్పతి అంటే గురువు. ఎవరికి గురువు, దేవగురువు, దేవతలకి గురువు. మనకి దేవతలకు గురువు కావాలి, కానీ రాక్షస గురువులు మనకొద్దు. మనలో రాక్షస ప్రవృత్తుల్ని ప్రేరేపించేవారు రాక్షస గురువులు, మనలో దైవీ ప్రవృత్తుల్ని ప్రేరేపించేవారు దైవీ గురువులు. అందుకు మనలో ఉన్నటువంటి దైవీ ప్రజ్ఞను మేల్కొల్పేవాడు గురువు. నీలో దైవీ ప్రజ్ఞ మేల్కొంటే ఆ ప్రజ్ఞతో నువ్వు ఈశ్వరుని ఉపాసించి సాధన చేస్తావు. అందుకు గురువు యొక్క కార్యమేంటి, దైవీ ప్రజ్ఞ మేల్కొల్పడం. అందుకే దేవగురువు యోగం కావాలి అంటే పుష్యమీ నక్షత్రంలోనే ఈ మూడు ఒకటవుతాయి. అంటే అర్థం, సద్గురువు లభించినప్పుడే మనకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పడం. గురు యోగమే పుష్యమీ యోగం అది. అంటే పుష్యమీ నక్షత్రానికి అధిపతి, పుష్య అనే శబ్దమే పూజ్య అనే దాన్ని తెలియజేస్తుంది. గురువు కన్నా పూజ్యుడెవడు? అలాగే పుష్య అంటే పోషక లక్షణం కలిగినది. గురువే నీలో ఆధ్యాత్మిక సంపదను పోషింపజేసేవాడు. అందుకే పుష్యమీ గురుయోగం. ఇవి సంకేతాలు, ప్రతిదానికి ఇన్ని సంకేతాలు ఉంటాయి. అందుకే అద్భుతమైన చరిత్ర ఏది అంటే త్రిపురాసుర సంహార చరిత్ర. అప్పుడు ఆ పరమేశ్వరుడు మూడింటిని దగ్ధం చేసి మందహాస వదనంతో నిలబడి అమ్మవారి వైపు చూసేట. ఆవిడ కూడా పక్కనే ఉన్నారు, ఆ రథంలో ఆయన పక్కనే ఉంది ఆ తల్లి. ఎందుకంటే అయ్యవారి ప్రతాపమంతా దగ్గరుండి చూస్తున్నది. ఒకే ఒక్క బాణంతో కొట్టాడు ఆ మహానుభావుడు. ఇంతమంది దేవతలు ఆ రథం పక్కన జయ జయధ్వానాలు చేస్తూ వెళుతూ ఉన్నారు. అలాంటి రథం మీద అయ్యవారు ఉన్నారు. ఆయన తన యొక్క ఆ ధనుస్సుని నిలబెట్టి స్థిరధన్వనే రుద్రాయ స్థిరధన్వనే ధనుస్సు నిలబెట్టి కటి మీద చేతులుంచి ఒక్కసారి అమ్మవారి యొక్క విజయంగా మందహాసం చేసి చూస్తే అమ్మవారు మెచ్చుకోలుగా మరో మందహాసం చేసిందిట. ఈ దివ్యమైనటువంటి ఆ త్రిపురాసుర సంహార మూర్తిని వేదం కీర్తించి నమస్తే రుద్రమన్య ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని కీర్తించింది. ఆ రుద్ర మంత్రములో కొన్ని మంత్రాలకి అధిష్టాన దేవతలుగా చెప్పబడ్డ స్వరూపాన్ని నేను ఇప్పుడు మీకు వర్ణించి చెప్పాను. ఈ స్వరూపాన్ని ఆ మంత్ర ధ్యానమూర్తులవి. అందుకు అమ్మవారి పక్కన ఉండి ఈ ధనస్సు పట్టుకున్నటువంటి త్రిపురాసుర సంహారం చేసిన త్రిపుర విజయకర్త అయిన పరమేశ్వరుణ్ణి ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే స్వామి త్రినేత్రుడు, త్రిశూలధారి, త్రిపుటి జ్ఞానం ద్వారా గమ్యుడు, త్రిమయమైన ఓంకార స్వరూపుడు ఆయనే త్రిపురాసుర సంహారకుడు. ఎంత గొప్ప విజ్ఞాన రహస్యం దాగి ఉందో చూడండి ఇందులో. అందుకే కనకనక కోదండధారి ఘన మహాదేవ త్రిపురారి మహిత పృథ్వీరధిక మాయావిదారి పాహియని ప్రార్థింతు పాపాపహారి కనకనక కోదండధారి అని కీర్తిస్తాం మనం. ఈ దివ్యతత్వాన్ని మనం భావన చేస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః నమస్కరించాలి. త్రిలోకాలలోను, త్రికాలాలలోను, త్రి అవస్థలలోను, త్రి శరీరాలలోను, త్రిగుణాలలోను నిండి ఉన్నది ఈశ్వర చైతన్యం అనే ఒక్క జ్ఞానం. ఆ ఒక్క జ్ఞానమే ఒక్క బాణం. ఆ ఒక్క బాణం తగిలితే చాలు ఈ అనేక జ్ఞానం నశించి ఏక జ్ఞానం లభిస్తుంది. అదే ఈశావాస్యమిదం సర్వమనే మహాజ్ఞానం. ఆ జ్ఞానమిచ్చే గురువు ఆయనే, గురి ఆయనే, లక్షణము ఆయనే, లక్ష్యము ఆయనే, సాధన ఆయనే, సిద్ధి ఆయనే. అందుకు అలాగా త్రిపురాసుర సంహారం చేసిన పరమేశ్వరుని యొక్క దివ్య స్వరూపాన్ని పోతన గారు భాగవతంలో వర్ణిస్తూ శరియై కార్ముకియై మహాకవచియై సన్నాహియై వాహియై సరధుండై సనియంతయై సబలుడై సత్కేతన క్షత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచే తద్బాణాల లజ్వాలలున్ పురముల్ గాలి చట చటధ్వని నభో భూమధ్యమున్ నిండగన్ అని వర్ణించారు పోతన గారు. అటువంటి మహానుభావుడైన త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని ఈ శ్లోకంలో కీర్తిస్తూ రథక్షోణీయంతా శతధృతి రగేంద్రో ధనురథో రథాంగే చంద్రార్కౌ రథచరణ పాణి శరయితి దిధక్షోస్తేకోయం త్రిపుర తృణమాడంబర విధి విధేయై క్రీడంత్యో నఖలు పరతంత్రా ప్రభుధియః. ఈ చక్రం ఏంటో తెలిసే ఈ రథం, ఈ రథం అనగానే లలితా శాస్త్రంలో గేయ చక్ర రథారూఢ కిరి చక్ర రథారూఢ ఈ చక్రములన్నీ చెప్పబడ్డాయా లేదా? ఈ మూడు చక్రములు కలిపిన మహాచక్రం శ్రీచక్రం. అదే త్రిపుర చక్రం. త్రిపురుల అజ్ఞానాన్ని నశింపజేయడానికి త్రిపుర జ్ఞానం బయలుదేరింది. ఆ త్రిపుర చక్రంలో ఉన్నటువంటిది త్రిపురాసుర సంహారకమైనటువంటి శివశక్తుల ఏకస్వరూపం. అందుకు ఇక్కడ వర్ణించినటువంటి బ్రహ్మ, వేదములు ఇవన్నీ కూడా శ్రీచక్ర పరివార దేవతలు. ఆ శ్రీచక్రమంతా వ్యాపించినటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇందులో వర్ణిస్తున్నారు. అందుకే ఇక్కడ రథ 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 అని చెప్తూ మొత్తం శ్రీచక్ర స్వరూపాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. త్రిపుర సుందరీదేవిని మనం శ్రీచక్రమనందు ఆరాధించి ఆ త్రిపుర రహస్యం తెలుసుకుని త్రిపురాసురుణ్ణి సంహరింపజేసుకుంటున్నాం. ఆ సంకేతం ఎలా శ్రీచక్రంలో చెప్పబడిందో అదే త్రిపురాసుర సంహార గాథలో చెప్పబడింది, అదే ఇందులో చెప్పబడింది. అదే విశేషం త్రిపురాసుర సంహార చరిత్ర. ఆ రథ భావన త్రిపురాసుర సంహారం చేసిన పరమేశ్వరుని యొక్క విశ్వరథాన్ని భావన చేస్తే రథంలో ఉన్న రథికుణ్ణి గాని మనం చూస్తే అచ్చంగా శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉన్న శివశక్తుల్ని దర్శించినట్లే. అందుకే త్రిపురాసుర సంహార చరిత్రని వింటే శ్రీచక్ర ఉపాసన ఫలితం లభిస్తుంది. ఈరోజు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మనం ఇక్కడ కూర్చుని శ్రీయంత్రాన్ని ఆరాధించుకున్నాం, త్రిపురాసుర సంహారమూర్తిని ఆరాధించాం.
రథక్షోణి యంతా శతధృతి రగేంద్రో ధనురథో రథాంగే చంద్రార్కౌ రథచరణ పాణిశ్శర ఇతి దిధక్షస్తేకోయం త్రిపురతృణమాడంబర విధిర్విధేయై క్రీడంత్యో నఖలు పరతంత్రా ప్రభుధియః అనే శ్లోకంలో స్వామి యొక్క దివ్యస్వరూపమైన త్రిపురాసుర సంహారమూర్తిని ఇందులో వర్ణించారు. అందులో పరమేశ్వరుడు సమస్త దేవతలని కూడా తనకి సహాయకారులుగా వినియోగించినప్పుడు వారి సహాయం తనకు కావలసి కాదని, లోకరక్షణ కోసం వారందరూ వినియోగింపబడాలి గనక వారిని తన పరికరములుగా ఉపయోగించాడే గాని ఆయన యొక్క బుద్ధి గాని శక్తి గాని పరాధీనములు కావు అని ఇందులో చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి శివ మహిమన స్తవకర్త తమ ఐశ్వర్యం అనే మాటని అతర్కేశ్వర్యం అనే మాటని చెప్పినప్పుడు ఈశ్వరుని యొక్క ఐశ్వర్యాన్ని ఇందులో కీర్తిస్తున్నారు. ఐశ్వర్యం అంటే ప్రభుత్వము, ఆయన యొక్క ప్రభుత్వ భావన, ఈశ్వర భావన. ఆ ఈశ్వర భావాన్ని ఇందులో చూపిస్తూ చివరికి ఆయన ప్రతిపాదించేది ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి లక్ష్యవాక్యాన్ని ఇందులో ప్రతిపాదించబోతున్నారు. అందుకు పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యాన్ని చెప్తూ ఎలా ఉంటుంది ఆయన ఐశ్వర్యం అంటే స్వతంత్రత, అదేవిధంగా సర్వజ్ఞత, అనంతత అని వ్యాపించినది ఆయన ఐశ్వర్యం. అందుకే స్వతంత్రత, అనంతత, సర్వజ్ఞత మూడు చూపిస్తున్నారు ఇక్కడ. ఆయన నిత్య స్వతంత్రుడు, అంతేగాని ఇతరులకి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే పరతంత్రుడు కాడు అది చెప్పడం ఇందులో ఉద్దేశం. అదేవిధంగా త్రిపురాసుర సంహార లీలని స్మరించడమే చాలా దివ్యం. స్మరణ అంటే మొత్తం ఆ కథంతా గుర్తు రావాలి. స్వామి కూర్చున్న రథం, ఆ గుర్రములు, ఆ నడుపుతున్నటువంటి సారథి, ఆయన చేతిలో ప్రణవరూపమైనటువంటి కొరడ, ఇవన్నిటిని వర్ణిస్తూ ఆ విష్ణుబాణము, ఆ విష్ణుబాణము అకారముకారమకారమైన ప్రణవానికి సంకేతంగా సోమ అగ్ని విష్ణుమయంగా ఉన్నటువంటి బాణము, మేరువు విల్లు, వాసుకి నారి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ త్రిపురాసుర సంహారమూర్తి వైభవాన్ని వర్ణించి చూపిస్తున్నారు. వేదం కూడా రుద్రుని యొక్క త్రిపుర సంహారమూర్తినే అత్యంత ప్రీతిగా వర్ణించింది, త్రిపురాంతకాయ అని. అందుకు ఆ దివ్యమైనటువంటి త్రిపురాసుర సంహారమూర్తి వైభవం స్మరించినంత మాత్రమున రెండు విధములైన ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడు మన ప్రయోజనాలు రెండు విధములుగా ఉంటాయి, ఐహికము, పారమార్థికము అని రెండు విధములు. ఐహికము అంటే ఈ ఐహికం మళ్ళీ రెండు విధములు, ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అని. ఇష్టప్రాప్తి అంటే ఇష్టమైన వస్తువు లభించుట, అనిష్ట పరిహారం అంటే మనకి ఏది ఇష్టము లేదో అవి తొలగిపోవాలి. అంటే కష్టాలు, దిగుళ్ళు ఇవన్నీ అనిష్టములు, ఇష్టములు అంటే సుఖాలు, లాభాలు ప్రతివారు కోరుకునేవివే. ఎంత వేదాంతపు కబుర్లు చెప్పినా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అందరూ కోరుకునే విషయమే. అందుకు ఇది జరగవలసిందే, అన్నిటికన్నా గొప్పది పరమార్థం జరగవలసిందే. అందుకు ఐహికమైనటువంటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అనేది ఇస్తూనే అటువైపు పారమార్థిక ప్రయోజనాన్ని ఇవ్వగలిగేది ఈశ్వరోపాసన, ఈశ్వరార్చన అది ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ. అందుకే త్రిపురాసుర సంహారమూర్తిని ధ్యానించితే ఐహికమైన ప్రయోజనం ఏమిటి అంటే నీ బ్రతుకు మూడింటితో కూడినది, ప్రతివాడి బ్రతుకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జాగ్రత్త స్వప్న సుష్టులతో కూడుకున్నది. వీటిలో వచ్చే వ్యత్యాసాల వల్లే మనకు బాధ. అలాగే మనం చుట్టూ ఉన్న లోకం కూడా మూడు లోకములు, ఊర్ధ్వము, మధ్యము, అధము. ఈ మూడు లోకములు మూడు కాలములతో సంబంధం ఉన్నది. అందుకే మన బ్రతుకంతా మూడింటితో ముడిపడి ఉన్నది. అందుకు ఈ మూడు కూడా మనకి ఇష్టప్రాప్తిగా, అనిష్ట పరిహారంగా మారాలి అంటే వాటిలో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిని తొలగించేవాడు కావాలి అతను త్రిపురాసుర సంహారకుడు. అందుకు ఆ మూడింటిలో ఉన్నటువంటి ఆసురీ భావన, ఆసురీ భావన అంటే మనల్ని బాధ పెట్టేవే ఆసురీ భావనలు. అందుకు మూడు కాలాలలోను, మూడు లోకాలలోను, మూడు దేహాలలోను, మూడు అవస్థల్లోనూ మనల్ని బాధించే అంశములన్నీ తొలగించి మనకు సౌభాగ్యాన్ని కలిగించాలి అంటే పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారకుడై అనుగ్రహించాలి. లేదంటే పారమార్థిక దృష్టితో ఆలోచించాలంటే త్రిపురములకు అతీతమై త్రిపురములలోని వ్యాపించినటువంటి ఈశ్వర చైతన్యాన్ని గ్రహించడమే అసలైన త్రిపురాసుర సంహారక జ్ఞానం. అది కూడా పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అందుకు ఒక్క త్రిపురాసుర సంహార మూర్తి ఇహము పరము కూడా ఇచ్చేటువంటి మూర్తి. అందుకు ఈ మూర్తి యొక్క ధ్యానాన్ని మనకి ప్రత్యేకించి అనుష్ఠానంలో చెప్తారు. శివుని మూర్తుల్లో త్రిపురాసుర సంహారక మూర్తిని రుద్రం కూడా ప్రత్యేకంగా కీర్తించడానికి కారణం అది. అలా కీర్తించిన తర్వాత ముందు మనం దీనికి ముందుగా చెప్పుకున్న విషయాల్లో స్వామి యొక్క గంగాధర లీల, కామ విజయలీలు కూడా చెప్పుకున్నాం. ఆ గంగాధర లీలలో ఉన్నటువంటి జ్యోతిషాస్త్రమైన రహస్యములు, యోగపరమైన రహస్యాలు, తత్వరహస్యములు, ధర్మ రహస్యములు, లీలా వైభవం అన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అసలు గంగను తలంచుకుంటేనే మనకు కలగవలసిన ఆనందం ఏంటంటే శివుని జటాజూటం నుంచి వచ్చింది, అంటే శివుని అభిషేకం చేసి వచ్చిందనమాట. అభిషేకం వచ్చిన తర్వాత ఏమంటాం దాన్ని, తీర్థము అంటాం కదా. అందుకు గంగ అంటే శివతీర్థం అనే భావన కలిగితే చాలు, మనం తరించిపోతాం. తీర్థం అంటేనే తరింపజేయునది అని అర్థం. అందుకు గంగ నిజమైన తీర్థం ఎందుకయిందంటే శివుని జటాజూటం నుండి వచ్చింది గనక ఈ దివ్యలీలని చెప్పి, అటు తర్వాత పరమేశ్వరుడు భక్తికి ఎలా లొంగిపోతాడు అని చెప్తూ ఆ భక్తుల్లో ఉదాహరణగా మహానుభావుడైన నారాయణుని చూపిస్తూ తర్వాత శ్లోకంలో వ్యాఖ్యానిస్తున్నారు. 19వ శ్లోకంలో హరిస్తే సహస్రం కమల బలిమాదాయ పదయో యదేకోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవపుష త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. ఈ శ్లోకం ఒకటి చాలా మంచి రహస్య సంకేతాలని దాచుకున్నటువంటిది. ఇందులో మనకి షట్చక్రోపాసన, సహస్రార కమలంలో లభించవలసిన సిద్ధి ఒకవైపు చెప్తూ ఉంటాడు, మరొక వైపు నారాయణుడు చేసిన శివోపాసన చెప్తున్నాడు. ఆ ఉపాసన ఎలా ఉండాలో, శివభక్తి ఎలా ఉండాలో నారాయణుడు చెప్తాడు మనకి. అలాగే విష్ణు భక్తి ఎలా ఉండాలో శివుడు చెప్తాడు. వాళ్ళిద్దరికే తెలుసు. అందుకే వైష్ణవానాం యథాశంభు అన్నారు. వైష్ణవుల్లో గొప్పవాడు ఎవడయ్యా అంటే శివుట్ట, శైవుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే విష్ణువు అని చెప్పారు. అందుకు విష్ణుతత్వం బాగా తెలుసు శివుడికి, శివతత్వం బాగా తెలుసు విష్ణువుకి. ఎందుకు అంటే శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ, ఇది యజుర్వేద వచనం ఇది. అందుకు వా ఒకరి హృదయం ఒకరు కనుక ఒకరి గురించి ఒకరికి తెలుసు. వెలుగు గురించి జ్యోతికి తెలుస్తుంది, జ్యోతి గురించి వెలుగుకు తెలుస్తుంది. ఆ రెండు ఎలాగ అవిభాజ్యములు, ఈ హరిహర తత్వం కూడా అలాంటి అవిభాజ్యమైనటువంటి తత్వం. అందుకే యుగే యుగేత కృష్ణేన తోషితో వై మహేశ్వర అని మహాభారతంలో సాక్షాత్ భీష్మ పితామహుడు చెప్తాడు అనుశాసన పర్వంలో ఈ విషయం. యుగే యుగేత కృష్ణేన తోషితో వై మహేశ్వర, ప్రతి యుగములో కూడా విష్ణువు శివుణ్ణి ఆరాధన చేసాడు అని. ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన శివారాధన చేసేవట. అది ఎప్పుడెప్పుడు ఎలా చేశాడు కూడా మహాభారతమే చెప్తుంది. కపిలావతారం ఎత్తినప్పుడు శివోపాసన చేసి జ్ఞానాన్ని పొంది సాంక్షమతాన్ని వ్యాప్తి చేశాడని. అదేవిధంగా రామావతారంలో రామేశ్వర ప్రతిష్ట మనకు తెలుస్తుంది. నరనారాయణులై శివుణ్ణి జ్యోతిర్లింగంగా ఆరాధించినప్పుడు వారున్న ఆ బదరీక్షేత్రం మధ్య శివుడు కేదారనాథుడే జ్యోతిర్లింగ స్వరూపుడే వెలిశాడని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇలా యుగే యుగేతు ప్రతి యుగమునందు కూడా ఆరాధింపబడుతూ ఉంటారు. అలాగే ఒకసారి ఆ నారాయణుడు శివుణ్ణి ఆరాధించడానికి హరి తే సాహస్రం కమలబలిమాదాయ పదయోహో, తే పదయోహో, నీ యొక్క పాదాలకు కమలబలిం, బలిం అంటే పూజ ఉపహారము కానుక అని అర్థం ఉందని మొన్ననే చెప్పుకున్నాం. బలి అంటే బల్లు ఇవ్వడం అని కాదు అర్థం. బలి అంటే పూజ ఉపహారం అనగా కానుకలు ఇవ్వుట, ఇచ్చుట అనే అర్థం. అందుకు ఇక్కడ కమలబలిం కమలములతో పూజించాలనుకున్నట్ట. ఎవరికి, తే పదయోహో, ఓ శంకర నీ పాదముల యందు 1000 కమలములు, సాహస్రం కమల బలిం, 1000 కమలములతో పూజించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకున్నాడు 1000 కమలాలని చక్కగా, అంటే సహస్ర కమలార్చన చేస్తున్నాడు శివునికి. ఆ చేస్తూ ఉంటే శివలీలా రహస్యం ఏమిటో గాని చివరికి ఒక కుసుమం తగ్గిపోయింది. ఏదేకోనే తస్మిన్, ఏక ఉనే తస్మిన్, ఊనము అంటే తగ్గుట, ఒకటి తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికల్లా ఆయన ఏం చేశాడు, అక్కడ నుంచి లేచి వెళ్ళి మరో కమలం తేవచ్చాయి. లేదా నారాయణుడు కదలాలా అండి, సంకల్పించుకుంటే కమలాన్ని సృష్టించలేడా? కానీ ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న నవ్వు నవ్వుకున్నట్ట. శివునిది ఒక లీలైతే ఈయనది మరొక లీల, ఇద్దరు లీలామయలే. అందుకే ఆయన ఏమనుకున్నారంటే తగ్గింది అది, సరే నేను మరో కమలం ఇస్తానన్నాడు ఆయన. ఏమిటా కమలం అంటే, నిజ ఉదహరం నేత్ర కమలం. ఉదహరం అంటే పెకలించుట. నిజం నేత్ర కమలం ఉదహరం, తన యొక్క నేత్ర కమలమును తీసి ఇచ్చేట, అది విశేషం. ఇక్కడ నారాయణకు పేరుంది పద్మాక్షుడు అని. పద్మాక్షుడు అంటే పద్మములు వంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు అని. మరి పద్మం తగ్గింది అంటే తగ్గిందా, నా దగ్గర లేదా, అది ఇస్తాను అని తీసి ఇవ్వబోతూ ఉంటే దాన్ని ఏమంటారంటే భక్తి ఉద్రేకం అంటారు. భక్తితో వచ్చే ఉద్రేకం, ఉద్రేకాలు అనేక రకాలు ఉంటాయి. కోపం వస్తే ఊగిపోతాం, దుఃఖం వచ్చినా ఊగిపోతాం, వీటిని రాజసిక ఉద్రేకాలు అని అంటారు. కొందరు పూనకాలు చూపుతారు, దాన్ని తామసిక ఉద్రేకాలు అంటారు.